ఓం శాంతి. జీవన సూత్ర కార్యక్రమానికి స్వాగతం. నిన్న మనం క్షమాగుణ గురించి మాట్లాడుకున్నాం. ఇదే అంశాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకువెళ్దాం. పెద్దలు క్షమ వీరస్య భూషణం అని అన్నారు. క్షమాగుణం ఉన్నవారు, ఆ క్షమాగుణం అనేది వీరస్యం, అంటే వీరులకు భూషణం లాంటిది, అంటే అది శక్తి, అది ఒక సామర్థ్యం, అది క్షమత. క్షమత ఉన్నవారు మాత్రమే క్షమించగలరు. క్షమత లేనివారు, శక్తి లేనివారు క్షమించలేరు. మనం కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, పొరపాటున వెళ్తూ వెళ్తూ కాలు ఎవరికైనా తగిలిపోతే మనం వెంటనే క్షమించమని అడుగుతాం. కొంతమంది ఇంకా పెద్ద పెద్ద ఇబ్బందులు కలిగించినా క్షమించాలి లేక ఐఎమ్ సారీ అని అనడానికి కూడా ప్రయత్నం చేయరు. అది అసలు తప్పు కానే కాదు అని వారికి అనిపిస్తూ ఉంటుంది. క్షమించగలగడం ఒక మంచి గుణమైతే, క్షమించమని అడగగలగడం ఇంకా పెద్ద గుణం. క్షమించమని అడగాలి, క్షమించమని అడిగితే నేనేమైనా తక్కువ అవుతానేమో అనేటువంటి భావన అనవసరమైనటువంటిది. ఎందుకంటే క్షమించమని అడగలేకపోవడం కూడా ఒక బలహీనతే, అది కూడా ఒక చేతగాతనమే. అంటే నా వల్ల ఇద్దరులకు ఇబ్బంది కలిగింది అని అర్థమయ్యాక, నా వల్ల ఇతరులు కొద్దిగా కష్టపడవలసి వచ్చింది అని అర్థమయ్యాక వారిని క్షమించమని అడగడం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సద్గుణానికి చిహ్నం. అలా అడగలేకపోవడం మరి అహంకారమే కదా. క్షమించమని ఎవరైతే అడగగలరో వారిలో మనం గమనిస్తే నమ్రత కనిపిస్తుంది, ఒక రకమైనటువంటి హుందాతనం ఉంటుంది, ఇతరుల ఇబ్బందులను అర్థం చేసుకొని స్పందించగలిగేటువంటి భావన మనకు కనిపిస్తుంది. కొంతమంది ఆవేశంలో ఏదో ఒక మాట అనేస్తారు లేక ఏదో ఒక పని చేసేస్తారు. ఆ సమయంలో అది సరైనదే అనిపిస్తుంది, కానీ కాస్త లోపల ఆవేశ జ్వాలలు తగ్గిన తర్వాత, కాస్త మనసు కుదుటపడ్డ తర్వాత, శాంతింగా మనసు ఆలోచించినప్పుడు, వరే నేను పొరపాటు చేశానే, వారిని అనవసరంగా అలా అన్నాను లేక అలా చేయకుండా ఉండవలసింది అనే ఆలోచన మనసులో కలుగుతుంది. అలా కలిగినప్పుడు కాస్త పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగినప్పుడు ప్రాయశ్చిత్త భావం కలుగుతుంది. ఆ ప్రాయశ్చిత్తంలోంచి ఉత్పన్నమైందే క్షమించగలమని, క్షమించమని అడగగలిగే శక్తి. అలా అడగడం వల్ల ఏ వ్యక్తి చిన్నవాడైపోడు, అతని విలువ ఏమీ తగ్గదు. క్షమించమని అడిగినప్పుడు అతని విలువ పెరుగుతుంది. అతడి ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి భావం చాలా విశాలమవుతుంది. అదేవిధంగా ఇతరుల హృదయంలో తన గౌరవం తగ్గదు. క్షమించమని అడిగినప్పుడు అతనిపై ఉన్నటువంటి గౌరవం పెరుగుతుంది. ఇంకా మరి అలా అడగడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? ప్రధానంగా మన అహంకారం తగ్గుతుంది. అహంకారమే ఒక పెద్ద సమస్య. ఈ అహంకారం జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నింటికీ మూలాధారమైనటువంటిది. దేహపై అభిమానం, స్వయం పైన ఉన్నటువంటి అహంకారం మనిషిని సర్వనాశనం చేస్తూ ఉంటుంది. క్షమించగమని అడగగలిగినప్పుడు మన అహంకారం మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ స్వమానానికి అహంకారానికి ఉన్నటువంటి తేడాను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వమానం అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం ఒకటైతే అభిమానం, అహంకారం మరొకటి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రెండింటినీ కలిపేస్తూ ఉంటాం. కానీ నిజానికి ఆత్మగౌరవం వేరు, అహంకారం వేరు. అహంకారం ఉన్నటువంటి మనస్సు వినమ్రతతో వంగలేదు. ఆత్మగౌరవం ఉన్నటువంటి మనస్సు ఆత్మగౌరవంలో ఉన్నప్పుడు నమ్రత ఉంటుంది, అక్కడ విరిగిపోదు, వంగగలుగుతుంది. కొంతమంది విరగడానికి సంసిద్ధంగా ఉంటారు కానీ వంగడానికి సంసిద్ధంగా ఉండరు. అలా మనం మనస్సుని అటువైపే తీసుకువెళ్తూ ఉంటే అనేక సందర్భాల్లో మనం విరిగిపోవాల్సి వస్తూ ఉంటుంది. కానీ క్షమించమని అడగగలిగినప్పుడు మనస్సులో చక్కగా నమ్రతాగుణం వస్తుంది. ఆ నమ్రతలో అభిమానం తొలగి ఒక రకమైనటువంటి సాధుభావన, ప్రశాంతమైనటువంటి భావన వస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో నేను క్షమించమని అడగడానికి సిద్ధంగా ఉన్నాను కానీ వారు క్షమిస్తారో లేదో నాకు తెలియదు అనే భావన కలుగుతుంది. అది వారికే వదిలేయండి. వారు క్షమిస్తేనే నేను క్షమించమని అడుగుతాను అనడంలో అర్థం లేదు. క్షమించాలా క్షమించకూడదా అన్న నిర్ణయాన్ని వారికే వదిలేసి ముందు మన పొరపాటు, మన ద్వారా చిన్నదైనా పెద్దదైనా జరిగినటువంటి పొరపాటు ఏమిటి అన్నది మనసులో అర్థం చేసుకొని ప్రేమగా ప్రశాంతంగా వారి ముందుకు వెళ్ళి, నా ద్వారా ఈ పొరపాటు జరిగిందని నాకు అనిపిస్తోంది, దయచేసి నన్ను క్షమించగలిగితే బాగుంటుంది, నన్ను దయచేసి క్షమించండి అని అడిగినప్పుడు చూడండి మనస్సు నుండి ఎంత బరువు పోతుందో. వారు వెంటనే క్షమించవచ్చు, క్షమించలేకపోవచ్చు. సాధారణంగా ఎవరైనా అలా వచ్చి నన్ను క్షమించండి అని అడిగితే అయ్యో అయ్యో దానిదే ఉందండి, పొరపాట్లు ఎవరి ద్వారా అయినా జరుగుతాయి, దాన్ని మీరు అన్యథా భావించకండి, మనసులో పెట్టుకోకండి అని వెంటనే సహజంగా అనగలుగుతారు ప్రతి ఒక్కరూ కూడా. కొంతమంది ఆ గాయం చాలా లోతుగా తగిలి ఉంటే అనలేకపోవచ్చు కూడా. వారు బయటకు క్షమించానని అన్నా అనకపోయినా తప్పకుండా వారి మనస్సులో క్షమాభావన అన్నది జాగృతమవుతుంది. అది వెంటనే వ్యక్తమవ్వచ్చు లేక వ్యక్తం అవ్వకపోవచ్చు, వారికి కూడా కొంత సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మన వైపు నుండి మనం చేయవలసింది మనం పూర్తి చేశాం. క్షమించమని అడగలేకపోవడం నిజానికి చాలా బలహీనత. పొరపాటు జరిగిందని మనసు పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది, అయినా క్షమించమని అడగలేము. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకేదో చేయవలసి వస్తుంది. ఒక పొరపాటును కప్పిపుచ్చుకోవడానికి లేకపోతే ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు, లేక దాన్ని సమర్థించుకోవడానికి ఇంకా రకరకాలైనటువంటి మాటలను మనసులో తెచ్చుకుంటూ ఇంకా మనసుని విషపూరితం చేసుకుంటూ ఉంటాం. దానివల్ల లాభం ఏముంది చెప్పండి? ఉపయోగం ఏమైనా ఉందా? ఒక క్షణంలో దాన్ని మనం అంగీకరించేస్తే మనకు వచ్చిన నష్టం ఏముంది? పొరపాటు జరగవచ్చు, కొన్ని సందర్భాల్లో తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని సందర్భాల్లో తెలిసి కూడా పొరపాట్లు జరుగుతాయి. ఆ సమయంలో మనసు ఆవేశంలోనో లేక పరాధీనమై ఉన్నప్పుడో లేక అహంకార ప్రభావంలో ఉన్నప్పుడో ఆ సమయంలో పొరపాట్లు జరిగాయనుకుందాం. కాసేపు అయిన తర్వాత మనసు అయితే శాంతించింది కదా, మనసుకి ఆ విషయం అర్థమైంది కదా, మరి దాన్ని ఒప్పుకుంటే నష్టమేముంది చెప్పండి? దాన్ని ఒప్పుకొని దాన్ని మనసులో స్వీకరించి అవును పొరపాటు జరిగింది, ఆ పొరపాటు నేను సరిదిద్దుకోవాలి, నేను దానికి మొట్టమొదటి ప్రయత్నంగా ముందు వారిని క్షమించమని అడుగుతాను అని అనుకుంటే మనం స్వపరివర్తన బీజాలను ఆ క్షణంలో మనసులో నాటుకున్న వాళ్ళం అవుతాం. మనం క్షమించమని అడిగినప్పుడు తప్పకుండా నమ్రతతో అంటాం. అంటే అక్కడ నమ్రతా గుణం వచ్చింది, స్వపరివర్తన గుణం వచ్చింది. ఇంకొకటి, మన అంతరాళంలోకి వెళ్ళి మనల్ని మనం పరిశీలించుకొని మనల్ని మనం పరివర్తన చేసుకోగలిగేటువంటి శక్తి కూడా మనలోకి వచ్చింది. ఆ తర్వాత వారి ముందు మనం వ్యక్తపరిచేటప్పుడు అహంకారంతో నన్ను క్షమించండి అని అంటే క్షమించలేరు కదా. కాబట్టి నమ్రతతో అంటాం, మెల్లగా అహంకారం తొలగిపోతుంది, మెల్లగా శాంతిగా అంటాం కాబట్టి శాంతి గుణం కూడా మనలోకి వచ్చేస్తుంది. ఇలా క్షమించమని అడగడానికి లోపల ధైర్యం కావాలి, లోపల విశ్వాసం కావాలి, లోపల మనపై మనకు ఎంతో గౌరవం కావాలి. మనల్ని మనం గౌరవించుకున్నప్పుడు మనం పొరపాట్లను సరిదిద్దుకోగలుగుతాం, క్షమించమని అడగగలుగుతాం. క్షమించమని అడగలేకపోవడం కూడా ఒక బలహీనత. పాపం కొంతమంది ఎప్పుడో చేసినటువంటి పొరపాట్లకు ఈనాటికి పశ్చాత్తాప పడుతూనే ఉంటారు. కారణం ఏమిటి అంటే ఈ సమయం అంతటిలోనూ ఒక్క క్షణంలో క్షమించమని అడిగితే సమసిపోయేటువంటి ఆ సమస్యను మనసులో పెట్టుకొని బాధపడుతూ ఆ ప్రభావం నుండి తప్పించుకోలేక ఏదో ఒక సాధనాలను వెతుక్కుంటూ లేక వ్యసనాలకు వశమవుతూ మనస్సులోనే అశాంతి చెందుతూ ఉంటారు. చాలా సహజమైనటువంటి పరిష్కారం, మనం జరిగినటువంటి పొరపాటును ఒకసారి మనసులో తెచ్చుకొని ఆ కర్మనంతటినీ మనసులోకి తెచ్చుకొని ఇతరుల ప్రవర్తనను లేక ఇతరుల మాటలను వాటి గాయాలను కొద్దిగా పక్కన పెట్టి అందులో మన ద్వారా జరిగినటువంటి తప్పు ఏమిటి, ఏ కారణంగా తప్పు చేసాం లేక వాళ్ళ కారణంగా ఇలా అన్నాం అన్నది కాస్త పక్కన పెట్టి మన ద్వారా జరిగింది ఏమిటి అనేది ఒక్కసారి మనసులోకి తెచ్చుకొని ముందు మనం దానిని అంతం చేసేస్తే, ముందు మనం దాన్ని అంగీకరించి ఈ పొరపాటు నా ద్వారా జరిగింది అని మనం ఒప్పుకోగలిగితే, ముందు మన ముందు మనతో మనం ఒప్పుకోగలిగితే అప్పుడు ఇతరుల ముందు కూడా అనగలుగుతాం. అలా అన్న మరుక్షణం వాతావరణం ఎంత సరళంగా మారిపోతుందో చూడండి, ఎంత సామరస్యంగా మారిపోతుందో చూడండి. అది మన సోదరీ సోదరులతో అవ్వచ్చు, మన తల్లిదండ్రులతో అవ్వచ్చు, లేక మన పిల్లలతో అవ్వచ్చు. చిన్నవాళ్ళని క్షమించమని అడగడంలో పెద్దరికి ఏం తగ్గదు, ఇంకా పెరుగుతుంది, వాళ్ళ విలువ కూడా పెరుగుతుంది. తల్లిదండ్రుల వద్ద అవ్వచ్చు, లేక పిల్లలతో అవ్వచ్చు, లేక ఆఫీసులో అవ్వచ్చు, లేక మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో అవ్వచ్చు, ఎవరితోనైనా ఏమి జరిగినా వాటిని ఒకసారి గుర్తు చేసుకొని మన పొరపాటును మనం సరిదిద్దుకునే ప్రయత్నంలో ఒక్క అడుగు క్షమ అనేటువంటి భావంతో ఒక చిన్న పదం ఐ ఆమ్ సారీ లేక దయచేసి నన్ను క్షమించండి అని ఒక్క మాట మనం అనగలిగితే ఎంత పెద్ద పెద్ద సమస్యలు ఎంత సహజంగా పరిష్కారం అవుతాయో మనమే ప్రయోగించి చూసుకోవాలి. వాటిని అనుభూతి చేసుకుంటూ ఆ ప్రయోగాల ద్వారా సత్ఫలితాలు పొందుతూ చక్కటి సామరస్యమైనటువంటి జీవితాన్ని అనుభవం చేసుకోవాలి. మరొక అంశంతో మళ్ళీ మనం జీవన సూత్ర కార్యక్రమంలో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం శాంతి.